ఇలాంటి బేరాలతో ఎంత చిరాకు పుట్టినా అంతసేపు ఓపిగ్గా తిరిగి ఎలాగో సరుకు విడుదల చేసుకున్నాను. అప్పటికి పొద్దుగూకుతోంది. అంగడి తెరిచి కూర్చున్న వాళ్ళకి అదే భలే సమయం, కానీ నాకేమి లాభము? అయితే అమ్మిన కాడికి డబ్బే మాత్రం చేరిందో చూసుకోవాలని నాకు మళ్ళీ ఉబలాటం పుట్టింది. సంచి పైకి తీద్దామని జేబులో చెయ్యి పెట్టాను, కానీ నా ప్రజ్ఞ ముందు మా అమ్మకి చూపించాలని ఆత్రం పుట్టింది. ఎన్ని విధాల ప్రయత్నించినా నా మనస్సు లొంగలేదు. కాళ్లలో వణుకులాటిది కూడా పుట్టింది. గబగబా ఇంటికి బయలుదేరాను. మధ్యాహ్నం నేనింటికి చేరుకోకపోవడం వల్ల నా కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉండిన మా అమ్మ నేను గుమ్మంలో అడుగుపెట్టాడప్పటికే మధ్యాహ్నం బువ్వ తిన్నావా నాన్న అంటూ నన్ను పొదువుకుంది. తిన్నానంటే సరిపోయేది, కానీ ఆ ఉత్సాహంలో నాకు ఆ మాట తోచలేదు. పైగా చెబుతారా అంటూ విడిపించుకుని దీపం దగ్గరికి వెళ్ళిపోయాను. ఇది మా అమ్మకి ఆదుర్దా పుట్టించింది. వెంటనే ఆవిడ మళ్ళీ ఆ మాటే అడుగుతూ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది. కళ్ళలోకి చూస్తూ కడుపు నిమిరింది. దీంతో నేను నిలువునా కరిగిపోయాను. తల్లి ప్రేమ ఎంత గొప్పదోయ్! దాని తత్వం నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఏదో సాధించుకువస్తానని వీధికి వెళ్లిన మగవాణ్ణి ఏ పెళ్ళామో అయితే వెళ్లిన పని ఏమైంది అని అడుగుతుంది. అయితే అక్కడ ప్రేమకి లోటుండదు, కానీ దాని తత్వం వేరు. అదే తల్లి అయితే కులాసాగా వచ్చావా నాయనా అని అడుగుతుంది. ఇందులో ఉన్న ఆత్మీయత అందులో ఉండదు. ఏమంటే అక్కడిది సుఖతృష్ణతో ఏర్పడిన అనుబంధం, దాని ప్రవృత్తి అభేద సాధన మాత్రమే. ఇక్కడిది కండలో కండ ఆనంద నిరీక్షణతో రూపొందిన అనుబంధం, దీని ప్రవృత్తి దూరమైపోతున్న దాన్ని గుండెలకి హత్తుకోవడం. నేనింటికి రాకపోయినా మా అమ్మ మధ్యాహ్నం భోజనం చేసే ఉండొచ్చు, కానీ మడిబట్టతో గుమ్మంలోకి వచ్చి నా కోసం ఎన్ని మాటలు వీధి పొడుగునా చూసిందో, ఎంతసేపు కనిపెట్టుకుని ఉందో, మా అబ్బాయి కనబడ్డాడా అని ఎంతమందిని అడిగిందో, ఎన్ని మాటలు ఎంతమందిని చూసి నేననుకుందో, నేను రాకుండా తాను భోజనం చెయ్యడమా మానడమా అని ఎంత గుంజాటన పడిందో, చివరికి ఎంత అర్ధాకలిగవుతుందో, తిన్నాక అయినా కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఎంత అలమటించిపోయిందో, ఎంతసేపటి నుంచి అరుగు మీద కనిపెట్టుకుని కూర్చుని ఉందో మరి. అప్పటికప్పుడే నేను సంచి గుమ్మరించేశాను. ఒక రూపాయి చిల్లర వేరే ఉంచి తక్కింది లెక్క పెడుతున్నాను, కానీ మా అమ్మ మొగం చూసాటప్పటికీ నాకు మతిపోయినట్టయింది. లెక్క మరపు వచ్చింది. వెంటనే అప్రయత్నంగా భోజనం చేశానమ్మా, వేళ కావడం వల్ల ఇక్కడి దాకా రావడం ఎందుకని నాలంవారి సత్రంలో భోజనం చేశాను అని చెప్పాను. మబ్బు కమ్మిన చంద్రబింబంలా ఉన్న మా అమ్మ ముఖం దీంతో విప్పారింది. సరే నాయన అని కూడా నన్ను ఒళ్ళోకి తీసుకుంటున్నట్టు దగ్గరగా తీసుకుని కూర్చుంది. అప్పుడు నేను లెక్క పూర్తి చేశాను. డబ్బంతా రెండు పోగులుగా ఉండడం చూసి ఒకటి అసలని రెండోది లాభం అని గుర్తించి మా అమ్మ పొంగిపోయింది. అది చూసి నేను పరవశున్నైనాను. ఏం తప్ప, రూపాయికి రూపాయి 9 అణాల లాభం చూసుకుని అనుభవిస్తున్న ఆనందం అది. నా జీవితంలో కళ్ళు తెరవని బాల్యంలో హరిహి ఓం అని సంసార బాధ్యత మీదపడ్డ నాడు చేతికి వచ్చిందది. దాని విశిష్టత నువ్వు గుర్తించలేవు. ఒక్క సంవత్సరంలో గవర్నర్కి వచ్చే జీతానికైనా అంత విలువ ఉంటుందా? దాంతో నాకు కలిగిన ధైర్యోత్సాహాలకి పరిమితి కట్టగలవా నువ్వు? ఆ సన్నివేశం తలుచుకుంటే నాకిప్పటికీ హాయ్ హాయ్ ఏమి ఆనందం వైపుంతులు. ఇలాంటి ఆనందం అనుభవించని బతికేం బతుకోయ్. ఏ కష్టంగా ఉందా నాయనా నీకు? అవునులే, పోని తర్వాతి సంగతి విను. అప్పుడు మా అమ్మ మొగాన మెరిసిన ఆనందం దివ్య జ్యోతి అయి నా భవిష్య జీవితం అంతా ప్రకాశమానమై ఉండినట్టు కనపడింది. నాయనా, చదువు సాగకపోతే సాగకపోయింది, ఈశ్వరుడు ఇలాగైనా నీకింత అన్నం పెడితే చాలు. నీకు నువ్వైనా ఒక ఇంటివాడవైతే నాకదే 10,000, కనడమే కానీ మేము నీకేమీ చేర్చలేకపోయాం. నీ రెక్కలు చల్లగా ఉండి నాలుగు రాళ్లు సంపాదించుకుంటివా, నలుగురిలోనూ తల ఎత్తుకు బతకవచ్చు అంటూ మా అమ్మ నన్ను మళ్లీ పొదువుకుంది మూర్ధాఘ్రాణం చేస్తూ. అదిగో నువ్వు నవ్వుకుంటున్నావు, నీకిదంతా హాస్యాస్పదంగా కనబడుతోంది కదూ. నేటిదాకా బ్రాహ్మణ జాతిని ఆవరించుకుని ఉండిన పరిసరాలలాంటివి, వాటికి బయటి ప్రపంచం ఎలా ఉందో గుర్తించుకోవాలంటే గతానికి గర్వించగలగడం కాదు, భవిష్యత్తు రూపించుకోగలగాలి. నాకు తెలుసు నాయన, బ్రాహ్మణ వర్గం ఎంత పాడైపోయిందో నేనెరుగుదును. యజన యాజన అధ్యయనాధ్యాపన దాన ప్రతిగ్రహ షట్కర్మ నిరతమైన బ్రాహ్మణ వర్ణానికి తాలూకా కచేరీలో అటెండర్ పని, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పని, సివిల్ కోర్టుల్లో డలాయతు పని, ఇంకా ఇలాంటివి ఉద్యోగాలై నోరు ఊరిస్తున్నప్పుడు దానిమీద ఇతరులు రాళ్లు రువ్వారంటే తప్పుటోయ్. అప్పు తెచ్చిన రూపాయి ఉంచుకోవడమా ఇచ్చేయడమా అని ఇక తెల్లవారుతుందనగా ఆలోచన పట్టుకుంది. నెల్లాళ్ళు వాయిదా ఉండింది కదా, ఎందుకు అట్టే పెట్టుకోకూడదు అని అడిగింది మా అమ్మ. అవును నిజమే, అలా చేస్తే మాట తప్పడం అంటూ లేనేలేదు సరికదా. అది ఇంకా 29 రూపాయల సరుకు పుట్టిస్తుంది, కనీసం 29 రూపాయలైనా లాభం కొట్టుకువస్తుంది, ఎందుకు పోనిచ్చుకోవాలి. అప్పిచ్చిన ఆవిడ ఇమ్మనడం లేదుగా, ఉంచేసుకున్నాను. చద్దన్నంతిని నిన్నటి సంచి నిలవపుచ్చుకుని మళ్లీ బయలుదేరాను. నిన్న ఖాతా కలిసిన వర్తకుడు అప్పటికింకా అంగడి తెరవలేదు. ఆ పక్కని ఈ పక్కని మాత్రం కొందరు తెరిచి కొందరు తెరుస్తూనూ ఉన్నారు. అక్కడి బేరాలు ఎలా ఉంటాయో అని 2-3 చోట్ల చూశాను. ఒబ్బో జాతిని బట్టి వయస్సుని బట్టి తెలివితేటలు చూసి సరుకమ్మే మన వర్తకులు ఓ పట్టాన మాట తెలుస్తారు. మామూలు గడుసు రాకడలన్నీ వచ్చారు వారు. మీరు గనక ఈ ధర అంటూ నిన్న నేను 3.5 అణాల కొన్న తువ్వాలు పావలార్ధనా కంట కట్టాలని చూశాడు ఒక వర్తకుడు. అక్కడ అన్ని ధరలు అలాగే ఉన్నాయి. ఒక అంగడిలో రుమాళ్లు మాత్రం చౌకగా ఉండినట్లు కనపడ్డాయి. చౌకగా అనేకంటే చాలా అందంగా ఉన్నాయి. అందాన్ని పట్టే నాకు చౌకానిన్ని తోచి ఉండవచ్చు. షోకేళాలు చూస్తే అవి విడిచిపెట్టరు. తొలినాటి సాయంకాలమే దిగింది సరుకు, అది మొదట నేనే చూశాను. జత రూపాయి చెప్పాడు వర్తకుడు, దమ్మిడి తక్కనన్నాడు. విడిచిపెట్టలేకపోయాను. అమ్మేవాడికి నాకే అలా ఉంటే కొనేవాళ్లకెలా ఉండను. దేవుడి మీద భారం వేసి వెంటనే 5 రుమాళ్లు పుచ్చుకున్నాను. మిగిలిన అణాకి మళ్లీ 2 చిక్కాలున్నూ పుచ్చుకున్నాను. అనుకున్నట్టే పేటలో ప్రవేశించడం తడువుగా అవి అయిపోయాయి, ఎగిరిపోయాయి. 2-3 మాట్లు తిరిగాక కానీ చిక్కాలు అమ్మకం కాలేదు. మళ్లీ మళ్లీ రుమాళ్లే అమ్మాను. ఆవేళంతా రుమాళ్ల బేరమే. మొట్టమొదటి మాటు మత్స్సుకి 3 డజన్లే వచ్చాయి ఆ అంగడికి. అవి తన దగ్గర మాత్రమే ఉండడం వల్ల, మళ్లీ మళ్లీ నేను అవే అడగడం వల్ల వర్తకుడు క్రమాంతరం మీద సాయంత్రానికి జతకి పావులా దాకా పెంచేశాడు. అయినా నేను అవే కొన్నాను. నేను అంతకి అంత ధర పెంచే అమ్మానులే, మంచి లాభమే వచ్చింది ఆ బేరంలో. ఈ విధంగా ఆ వర్తకునితో కూడా ఖాతా కలిసింది. చేతికి 10 రూపాయలు చేరాయి. కావలసినంత ధైర్యోత్సాహాలున్నూ పుట్టాయి. ఇక తువ్వాళ్లని రుమాళ్లని అంగాస్త్రాలని లేదు, ఏవి అమ్ముడుపోతాయంటే అవి, వేటిలో 4 డబ్బులు మిగులుతాయని తోస్తే అవే పుచ్చుకుని అమ్మసాగాను. ఏవి పట్టుకు వెళ్ళినా ఏ దినానికి ఆ దినమే సరుకు కొనవలసి వచ్చేది. ఈ స్థితి వచ్చేటప్పటికీ అరువు దొరకడము, అమ్మకం కాని వస్తువులు వర్తకులు తిరిగి పుచ్చుకోవడము ఏర్పడింది. అంతవరకు చంకలో ఈమిడే మూట భుజం ఎక్కింది. వీధిన వెడుతూ ఉంటే నలుగురు రా పో అనడం పరిపాటి అయింది. ముఖ్యంగా ఇన్నీస్పేటలోనూ మెరక వీధిని నా వర్తకం బాగా పెరిగింది. మొదటి నెల ఇలా గడిచింది. లెక్క చూసుకోగా ఆ నెలలో సంసారపు ఖర్చులు లేవు గనక అప్పు తెచ్చిన రూపాయి కేటాయించగా 40 రూపాయల పైచిలుకు సరుకు సొంతంగా కొన్నది చేతిలో ఉంది. 2 రూపాయల చిలుకు రొక్కమున్నూ ఉంది సంచిలో. సోదెమ్మక్కయ్య గారి రూపాయి ఇచ్చేశాను. జరిగింది విని చాలా సంతోషించి రూపాయి మళ్లీ పుచ్చుకుందామనుకోలేదన్నారావిడ. కానీ చివరికి నా ప్రార్థన విని నా శ్రేయస్సు కోరి పుచ్చుకున్నారు. ఇదంతా మీ చేతి చలవే అని నేను నా కృతజ్ఞత తెలుపగా ఆవిడ, నోటు రాయనక్కర్లేదు, నీకెప్పుడు ఎంత కావాల్సి వస్తే అంతా పట్టుకు పెడుతూ ఉండు, మొహమాట పడకు అని కూడా చెప్పారు. ఏమో అనుకున్నాను పిన్నిగారు, తమ్ముడు మంచిదారే పట్టాడు. డబ్బు చేరితే ఏ వృత్తి ఘనమే, చేరేదాకా చిన్నచూపు. చూసేవాళ్లందరికీ చేరాక మాత్రం పెద్ద చూపే చూస్తారు. మన వీలు మనం చూసుకోవాలి గాని లోకం పోయిన తోవనే పోవడం ఏమి ప్రయోజకత్వం, మీరు మంచి పని చేశారు అని మా అమ్మని కూడా మెచ్చుకున్నారు ఆవిడ. దినాలు గడిచిన కొద్దీ గిరాకీ పెరిగింది. గిరాకీ ఎక్కువైన కొద్దీ నాకు జవసత్వాలు ఎక్కువైనట్టు కనిపించింది. దీంతో క్షణం కూచుంటే రూపాయి లాభం పోతుందన్నంత ఆబగా తిరగడం మొదలుపెట్టాను. తిరిగిన కొద్దీ లాభము అంతకంటే విలువైన అనుభవాలు కలుగుతూ వచ్చాయి. ఈ స్థితి వచ్చేటప్పటికీ నేను బ్రాహ్మణ్ణని, లోవర్ సెకండరీ చదివానని చాలామందికి తెలిసింది. అప్పటి లోవర్ సెకండరీ ఇప్పటి బీఏతో సమానం తెలుసా? ఇప్పుడు బీఏలు ఎంత రికామీగా ఉంటున్నారో అప్పుడు ఉద్యోగాలంత ఖాళీగా ఉండేవి. కనీసం లోవర్ సెకండరీ అయినా అయిందంటే పిలిచి ఉద్యోగాలు ఇచ్చేది నాలుగు. నా కళ్ళ ముందు అనేకులు సర్కారు మనుషులు అయిపోయారు కూడా. అంచేత నీకు ఈ గతేమిటయ్యా అని అడిగేవారు కొందరు. యోగం ఎవరు తప్పించగలరు అని కొందరు పరామర్శ చేసేవారు. నాకు నవ్వొచ్చేది. మొదట్లో నేను ఏ దైవాంగినో అనుకుని, ఏయ్ ఓ అబ్బి ఏ బట్టల మూట అని పిలిచేవారు అందరూ. తర్వాత ఏమండి అని, ఏమయ్యా అని. ఇతరులకు గౌరవం చేస్తే తమ గౌరవం పోతుందని తహతలాడిపోయే మహానుభావులు ఏమి శాస్త్రులు అని పిలిచేవారు. ఒకనాడొక పండుమీసాల పంతులు, బట్టల బేరంలో కోమట్లని దేవాంగులను మించావే అని నన్ను ఎగతాళి చేశాడు. మీరలా నిర్ధారణ చేశారంటే నాకింత అన్నం దొరికిందన్నమాటే గాని, మీరు మాత్రం బ్రాహ్మణ్యం లేశము విడిచిపెట్టకుండా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం అని బదులు చెప్పాను. నసాళం వంటింది పంతులకి. దాంతో బేరంలో నన్ను బోల్తా కొట్టిద్దామని చూశాడు ఆయన. ఆ విధంగా ఆయన ఒక మూర్తి పుచ్చుకోవడం నిరుకు గదా అని సంతోషించి నేనే ధారాళంగా 10 రూపాయికిచ్చే తువ్వాలు చూపించి పావుగంట సేపు దానికి ఏమిటేమిటో ఘనత ఆపాదించి కరుగ్గా రూపాయి ధర చెప్పి తగ్గించి ఇమ్మని ఆయన చేత అడిగించుకుని అలా ఆయన ప్రాధేయపడుతున్నట్టు నా మనస్సు వెన్నలా కరిగిపోయినట్టు నటించి దర్జాగా 3 పావలాలు జేబులో వేసుకుని కక్కాపోయాను. అయితే తర్వాత ఒక్క వారం దినాలు మాత్రమే నేను మనిషి దగ్గర మనిషి బేరం చెబుతూ వచ్చాను. కానీ ఆ పంతులతో బేరం చేసింది మొదలు బేరం పద్ధతి అమానుషం అని, అనాగరికం అని, ద్రోహం అని తెలుసుకుని మదనపడి ఏమైతే కాని చాలా సాహసించి చివరికి ఆ పద్ధతి మానుకున్నాను. కొనే మనిషి తెలివితేటలను బట్టి ఒక వస్తువుకి ఒకచోట ఎక్కువ లాభము, ఒకచోట తక్కువ లాభము సంపాదించవచ్చునే గాని లాభం లేకుండా ఎవరూ సరుకివ్వరు. కొనేవాడు కూడా ఆ సరుకు కిట్టింపు ధరకే తనకి వచ్చిందని మురిసిపోడు. ఇలాంటప్పుడు ఇక బేరం పద్ధతి ఎందుకు? ఈ నిశ్చయంతో నేను, సరుకు మీకు నచ్చిందో లేదో చూసుకోండి, ధర ఏమో నికరం, దమ్మిడి అయినా అది పెరగదు తరగదు, బేరం చేయడం కాలహరణం మాత్రమే అని చెప్పసాగాను. ధర వేసి సరుకు మీద చీటీ కూడా అంటించసాగాను. మొదట కొన్ని చోట్ల ఇది విషమించింది, కానీ తర్వాత అంతటా చాలా ఉపకరించింది. కొద్ది కాలానికే చాలామంది నా నిజాయితీ గుర్తించారు. వర్తకం రెట్టింపు పెరిగింది. 2వ నెల మొదలు సంసారపు ఖర్చులు కూడా నా సంపాదనలో నుంచే తీసుకోవలసి వచ్చింది. అంచేత 3వ నెల గడిచేటప్పటికీ నా స్వార్జితం 125 రూపాయల సరుకు రూపాన 10 రూపాయల పైచులకు రొక్కంగానూ మిగిలింది. 100ల మీద అరువు దొరకసాగింది. అంతేకాదు 10 మంది 10 రకాలు కోరసాగారు. అంచేత మూట చాలింది కాదు. కాకపోయినా కొద్ది కాలానికే చంకమూట భుజం మూటగా మార్చగలిగినప్పుడు మరికొద్ది కాలానికే భుజం మూట కావడిగా మార్చకపోతే మన ప్రజ్ఞ ఏముంది? ఈ కారణాల వల్ల 4వ నెల జ్వరబడేటప్పటికే నెల జీతం మీద నేను ఒక కావటి మనిషిని కుదుర్చుకోవలసి వచ్చింది. విన్నావా? ఒక్క రూపాయితో వర్తకం ప్రారంభించిన 3 మాసాలకే నేనొక జీతగాణ్ణి పెట్టుకోగలిగాను. ఇప్పుడు నీకు మళ్ళే అప్పుడు నేనున్ను నౌకరీకే ప్రయత్నించి ఉంటే, బతికి ఉండినంత కాలము నేనే ఒకరికి పని మనిషినై ఉండవలసిందే కదా. బ్రాహ్మణ జాతిలో పుట్టి దేవాంగిలాగా ఇంటింటికి మూటలు మొయ్యడం సిగ్గుకాదు అంటూ నేనీసడింపులు తిన్నాను నిజమే. మరి నౌకరీ చేస్తే బతికి ఉండినంతకాలం ఈసడింపులేగా. ఇంతకీ మూటల మోసే కాలంలో ఒక్క పని మనిషినే పెట్టుకున్నాను. మరి తర్వాత మధ్యకాలం సంగతి ఎలా ఉంచు. ఇప్పుడు చిఠా ఆవర్జాలు రాయడానికి నా దగ్గర ఇద్దరు గుమాస్తాలున్నారు. అంగడిలో అమ్మకం సాగించడానికి 4 సత్తరకాయలున్నారు. ఖాతా బాకీలు వసూలు చేసుకోవడానికి చిన్న గుమాస్తా ఒకడున్నాడు. గోదాములో సర్దుబాటు చేయడానికి ప్రత్యేకంగా ఒక గుమాస్తా ఒక పనివాడు ఉన్నారు. ఇంటి దగ్గర 1-2 పని మనుషులున్నారు. అయితే ఇదంతా నా ఐశ్వర్య గర్వం చూపించుకోవడానికి, వారిని న్యూనతపరచడానికి కాదు సుమా. మరి నేనప్పుడు నౌకరీకే సిద్ధపడి ఉంటే పోతే కాబట్టి వాణ్ణి పెట్టుకున్నందువల్ల కలిగిన మేలేమిటో ఎరుగుదువా. మొదటి మేలు రెట్టింపు సరుకు పట్టించుకు వెళ్లడానికి వీలు కావడం. ఇక తర్వాతి సంగతి ఇంటింటికి వెళ్లి బట్టలు కావాలా అని నేనెవరినీ అడగడం లేదు. కాబట్టి వాడే రకరకాల గుడ్డల పేర్లు ఏకరువు పెట్టుకుంటూ ముందు నడుస్తూ ఉండడం, గుబ్బగొడుగు వేసుకుని దర్జాగా నేను కూడా వెడుతూ ఉండడం, ఎవరైనా పిలిస్తే లోపటికి వెళ్లి కాబట్టి వాడు కంబళీ పరిస్తే టీవీగా అంగడిలోలాగా కూర్చుని సరుకు చూపించడం, కావలసినవి ఇచ్చి డబ్బు పుచ్చుకుని మళ్లీ బయలుదేరడం, కాబట్టి కూలి అమ్మకంలోనే చేర్చేయడం. స్వగ్రామం మహేంద్రవాడలో నాకొక చిన్న నివేశన స్థలము, తాటాకుల కొంప ఉండేది.